மாத்ருதேவோ பவ. மாயம் அவாரினடுகின மாயம் மகோ விஸ்வமெல்ல ஜெகன் மாதா. மாயம் அவாரினடுகின மாயம் மகோ விஸ்வமெல்ல மாயமை நசோ சாயமுலிங்கே முண்டுனு மாயமை நசோ சாயமுலிங்கே முண்டுனு மாயமு காவலது நேன மாயுகுடகுதுன் மாயமு காவலது நேன மாயுகுடகுதுன். ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1484 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 184 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 271 నామం ఈశ్వరియైన మహా అనే దాన్ని బింబము ప్రతిబింబము ప్రతిబింబం నుంచి ఏర్పడిన ప్రతి ప్రతిబింబము దాని ద్వారా మనం నిరూపణ చేసుకున్నాం. సింహమట్ల వారికి అఖండమైనటువంటి నమస్కారాలు, అఖండమైన కృతజ్ఞత. మహానుభావులు చిత్స్వరూపంలో కలిసిపోయి ఉంటారు. వారు ఏ లోకంలో ఉంటారో అనే అవకాశం లేదు. వారు పరమేశ్వరుని లోకంలో ఉంటారు, సందేహమేం లేదు. ఆయన దయ కామకళాకలాపం అద్భుతమైనటువంటి గ్రంథం అది. కాస్త కొంచెం పారిభాషిక పదాలు ఎక్కువగా ఉంటాయి, అందుకే నేను శ్రీ విద్యా రంగంలో ఉన్నవాళ్ల కోసం చెబుతున్న, సామాన్య పాఠకులకి అది అర్థం కావడం కష్టం. శ్రీ విద్యా ఉపాసనలో రంగంలో ఉండి ప్రాథమిక సాధన చేస్తున్న వాళ్ళు కొంచెం ఆ పరిభాషకు అలవాటు పడతారు, కాబట్టి అది చూస్తే బాగా విషయాలు తెలుస్తాయి. నేను చూసే చెబుతున్నాను. ఇక్కడ ఈశ్వర స్వరూపంలో ఉన్నది ఎవరంటే పరాహంత స్వరూపురాలు. జీవుడికి జీవాహంత ఉన్నట్టే ఈ ఈశ్వరునికి పరాహంత ఉంటుంది. అంటే ఈ దేహం నేను అని ఈయన అనుకుంటున్నట్టే ఈ సృష్టి నేను అని ఆయన అనుకుంటాడు. ఈ సృష్టి నేను అనుకోబట్టే బ్రహ్మదేవుడు అయ్యో సృష్టిని చేశానే ఏడిచాడు. ఈ సృష్టి నేను అనుకోబట్టే విష్ణుదేవుడు 10 అవతారాలు ఎత్తాడు దాన్ని కాపాడుకోవడానికి. ఈ సృష్టి నేను అనుకోబట్టే ఈశ్వర రూపంలో మళ్ళీ దాన్ని లేనం చేసుకున్నాడు, చేసిన తప్పు సరిదిద్దుకున్నాడు అన్నట్టు. పరమాత్మకి ఇవేవీ ఉండవు. ఆ పరమాత్మ శక్తి ఆవిడ నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్పులవ. అదంతా నైతత్పురుషమాసం. నిరాకారం అలాగే ఉంటుంది. అందుకని పరాకంతాస్వరూపురాలు. అంతేకా శుద్ధ సత్వగుణ విశిష్టమే మాయ. ఈ ఈశ్వరుణ్ణి ఒక మాయ కమ్మేసింది, పరమాత్మను కాదు. గమనించండి, సూర్యుడు ఎదురుగా అద్దం పెడితే అద్దంలో ప్రతిబింబం పడింది అంటే అద్దంలో తేడా కానీ సూర్యుల్లో తేడా కాదు. సూర్యుడికి సంబంధం లేదు ఈ బింబంతో. ఈ అద్దం తీసేసినా బింబం ఉన్నా లేకపోయినా అని ఉంటాడు. మంచిది, ఈ నాలుగో బ్రహ్మగా పేర్కొన్నటువంటి ఈశ్వరుణ్ణి మాయ కమ్మింది, అసలైనటువంటి పరమాత్మని కాదు. ఆయన ఆ మాయలో పడ్డాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఈ విశ్వమంతా నేను అనుకుంటున్నాడు. కాబట్టి సృష్టి స్థితి సంహారం చేసుకోవలసింది. ఆయన ఎప్పుడైతే మొత్తంగా ఈ విశ్వం నేను కాదని తెలుసుకుంటాడో అదే మహాప్రళయం. ఏదో ఒక జీవుడు తాను ఈ దేహం కాదు అని తెలుసుకుంటాడో అది ఆ జీవునికి సంబంధించినంత వరకు జీవ ప్రళయం, నిత్య ప్రళయం. కనీసం నిద్రపోయేటప్పుడైనా ఇంకా ఈ రోజు అయిపోయింది బాబు, ఒక రోజు అయింది నాకు, రేపటి సంగతి చూసుకుందామని ప్రశాంతంగా పడుకుంటే వాడు నిత్య ప్రళయం అనే ఆనందాన్ని అనుభవిస్తున్నట్టే. 60 ఏళ్ళు దాటాక ఆధ్యాత్మిక సాధన బాగా తీవ్రంగా చేసి మృత్యువుకి సిద్ధంగా ఉండి మృత్యువు వచ్చే దశలో కూడా శుభ్రంగా కృష్ణ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టుగా నా మరణశయ్య పరచుకున్నాను నేనే, నన్ను చూచి ఏడ్చుచున్నాను నేనే, నా మరణ చెయ్య పరచుకున్నాను నేనే అని మనమే శుభ్రంగా పోవచ్చు. దర్భజా పూట వేసేసుకుని శుభ్రంగా పడుకుని అమ్మాయి కోళ్ళ కాస్త పట్టుకుని అమ్మ నీళ్ళేవో పెట్టామా మళ్ళీ మీకు ఇబ్బంది కలుగుతుందని బయట పడుకున్నానమ్మా అని చెప్పేసి నమ శివాయ అని వదిలేయగలిగితే ఆయన ఆ జీవుడు జీవిత ప్రళయానికి సిద్ధపడినట్టి, మృత్యువుకి సిద్ధపడినట్టి. అది మోక్షం. ఈ రోజు విషయాలు ఆ రోజు వదిలేయగలిగితే నిత్య ప్రళయానికి సిద్ధపడినట్టే. జీవితాంతంలో మృత్యువుకి సిద్ధపడితే జీవిత ప్రళయానికి సిద్ధపడినట్టే. అలాగే ఈ సమిష్టి రూపంలో ఉన్నటువంటి విరాట్ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు లేదా బ్రహ్మ లేదా విష్ణువు, వీళ్ళు మూడు రూపాలు కాబట్టి ఈ మూడు రూపాలు కలిపిందే సమిష్టి బ్రహ్మ కాబట్టి, విరాట్ స్వరూపం కాబట్టి. ఆ విరాట్ స్వరూపమే తాను ఈ సృష్టి కాదు అని తెలుసుకోగలిగితే మాయ నుంచి బయటపడితే అది ముక్తి పొందినట్టే. అంటే సూర్యుడు మాత్రం ఆ విడిగా అద్దంలో బింబానికి, గోడ మీద బింబానికి అతీతంగా ఉన్నట్టే ఈ మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి, ఈ జీవులకి, ఈ ప్రపంచానికి మొత్తం అతీతంగా ఉండేదే పరాశక్తి. అంటే ఈ ఈశ్వరుడిగా ఆవిడ పరాకంత స్వరూపురాలు. శుద్ధ సత్వగుణ విశిష్టమే మాయ. మాయావచ్చనుడే ఈశ్వరుడు, ఆయన నాలుగో బ్రహ్మ. మాయ చేత అవచ్చనుడు, మాయ కారణంగా మనకు కనబడడం లేదు. ఆయన్ని కమ్మింది అనడంగా మనకు కనబడడం లేదు అనడం మంచిది. ఇప్పుడు 272 నామం తిరోధానకరీ ఈశ్వరీ సదాశివాయై నమః. నిజానికి అది సదాశివానుగ్రహదా, సదాశివుని రూపంలో అనుగ్రహిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. అలా కూడా విభాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నేను మాత్రం ఏదో ఒక ప్రామాణికత అనేది ఉండాలి కాబట్టి భాస్కరరాయలు చేసిన పద నామ విభాగాన్ని దాన్ని బట్టి సరిగ్గా ఎక్కడా తప్పకుండా సింహం భట్ల వారు చేసినటువంటి నామ విభాగాన్ని నేను అనుసరిస్తున్నాను. ఏదో ఒక పద్ధతిలో ఉండాలి కాబట్టి మంచిది. ఇక్కడ సదాశివ నామం వేరు, అనుగ్రహద అనే నామం వేరు. 272వ నామం సదాశివాయై నమః. ఈ శుద్ధ సత్వగుణ స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడే, శివుడు ఉన్నాడే, శివునితో అతీత అభిన్నత కలిగింది, సదాశివునితో అభిన్నత కలిగింది, అందుకని సదాశివ అన్నారు. ఎందుకని ఈశ్వరుడి వరకు వచ్చేసరికి తిరోధానం అయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి అనుగ్రహించాలంటే పైన మంచం మీద పడుకున్న సదాశివుడు ఉండాలి. అందుకని గుణాతీతంగా ఉన్నటువంటి ఆ సదాశివునితో అభిన్నత కలిగింది అమ్మవారు. అందుకే ఈ శబ్దాలు చూడండి, శివుడికి పార్వతికి సంబంధించినవి. శివ శివ, భవ భవ, ఈశ్వర ఈశ్వరి, కాళ కాళి, అదే పేరు మీద చేరపడతాయి. అంచేత సదాశివాయే నమః. ఆవిడ ఆయన శరీరంలో భాగం కాబట్టి ఆవిడికి ఆయనకి తేడలేదు. ఆవిడ ఆయన శరీరంలో భాగమని ఎందుకు అనాలి? ఆయనే ఆవిడ శరీరంలో భాగం అనొచ్చు. సమాన భాగాలైనప్పుడు అది ఎలా నిర్ధారణ చేస్తామండి? ఏదన్నా తప్పలేదు. అందుకే ఒకరు చమత్కారంగా కూడా అన్నారు ఒక కవి సరదాకి, ఈశ్వరి అంటారు ఈశ్వరుడు అంటారు, మీ నాటకం నాకు తెలుసు లేనడు ఆయన. ఎందుకంటే శివుడు గుళ్ళో కూర్చున్నట్ట సాయంత్రం వరకు లక్షపత్రి పూజ జరుగుతోంది. ఏదో వస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, నీళ్లు పోస్తున్నారు, పెడుతున్నారు. ఈయనేమో శివుడి మీద ఏవో పద్యాలు చెబుతున్నాడు. ఎవడు ఈ కవిగారి ఒళ్ళో రూపాయి వేసిన వాళ్ళు లేడు. అందరూ ఏదో దణం పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయనకు ఒళ్ళు మండింది. విష్ణుమూర్తి గుళ్ళో కూర్చున్నా బాగుండేది, డబ్బులు రాపోయినా పులిహోర దద్దోజనం చక్ర పొంగలి దక్కేది. వైష్ణవులు మంచి ప్రసాదాలు గుమగుమలాడుతూ నైవేద్యం పెడతారు. ఈ శివుడికి ఏమీ లేదు, బోడి జంగమైనా ఈయన విభూతి పూజ రాసుకుంటాడు. నా పరిస్థితి అలాగే ఉంది. కానీ ఆ జంగమత్వంలో ఎంత గొప్పతనం ఉందో ఆయనకి ఏం తెలుసు? కోపం వస్తే అలాగే ఉంటుంది. అందుకని ఈయన ఇలా ఉన్నాడు, ఈయనకేం అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు అనుకుంటున్నాడు. ఎవడు రూపాయి ఇవ్వట్లేదు అని ఒళ్ళు మండి శివుడి మీద ఒక పద్యం చెప్పాడు. నువ్వు అర్ధనారీశ్వరుడు ఎందుకయ్యావో, శివునితో అమ్మవారి అభిన్నత అని ఎందుకన్నారో, అమ్మవారికి వేరే పేరు కూడా లేకుండా శివ శివ, భవ భవ, ఈశ్వర ఈశ్వరి, కాళ కాళి అంటూ నీ పేరునే ఎందుకు శివర్లోకి తగిలించుకుందో నాకు తెలుసు లేవయ్యా నీ నాటకం అంతా అన్నాడు. శివుడు ఆనందంగా వింటున్నట్టు ఈయన ఏం చెబుతున్నాడో చూద్దామని ఆయన చెప్పట్ట. ఈశ్వర లోకమెల్ల వినుతించును గొప్పగా నిన్ను అర్ధనారీశ్వరమూర్తి వంచు. ఈశ్వర లోకమెల్ల వినుతించును గొప్పగా నిన్ను అర్ధనారీశ్వరమూర్తి వంచు. అది ఎందులకో ఇప్పుడే నిరింగితిన్, అది ఎందులకో ఇప్పుడే నిరింగితిన్. ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టమంచు. ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టమంచు. సింహాశ్వను పార్వతీ సతిని అర్ధ శరీరమునందు దాల్పవే. సింహాశ్వను పార్వతీ సతిని అర్ధ శరీరమునందు దాల్పవే. సంస్కృతంలో దీనికి మూలమైన శ్లోకం ఉంది. సరదా పుట్టి నేను తెలుగు పద్యంలో అనువాదం చేశాను. ఈశ్వర లోకమెల్ల వినుతించిన గొప్పగా నిన్ను అర్ధనారీశ్వరమూర్తి వంచు. అందరూ నిన్ను ఊరికే అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటారయ్యా. అది ఎందులోకో ఇప్పుడు ఏ నిరింగితే నాకు తెలుసు లేనండి. వెంటనే శివుడు వచ్చాడు, ఏమిట్రా బాబు నాకు కూడా తెలియదు, నీకేం తెలుసునో చెప్పరా, చెబుతావేమో. ఇప్పుడు ఎవరన్నా పత్రికా విలేకరులు అడిగితే అమ్మవారిని మీలో ఎందుకు కలుపుకున్నారంటే నేనే ఏమిటో జవాబు చెప్పుకోలేదు, నేను కలుపుకుంటే కదా ఆవిడే కలుపుకుంది అన్నాడు. అప్పుడు ఈయన చెప్పాడు, నాకు తెలుసు లేవంటే ఏమిట, ఈశ్వరి వేరుగా నిలవ ఇరువురి పోషణ కష్టముంచు. భార్య వేరుగా ఉంటే ఈయనతో పొట్ట ఆవిడతో పొట్ట రెండు పొట్టలకు సరిపడా భిక్షాటం చేయాలి. ఈయన ఉద్యోగమా సద్యోగమా? అప్పట్లో నిరుద్యోగ భృతి కూడా లేదు. నిరుద్యోగ భృతి ఉంటే శివుడికి నెలకు 3000 ఇచ్చేవారు. మరి ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు, పోనీ ఎన్నికలు లేవు, డబ్బులు ఇచ్చి ఓటేద్దామంటే, డబ్బులు తీసుకుని ఓటేద్దామంటే ఎన్నికలు లేవు, ఎలా సంపాదించుకోవాలండి? ఇప్పుడు శుభ్రంగా రకరకాల వృత్తులు పథకాలు ఉన్న తర్వాత ఎన్నికల్లో ఓట్లకు కూడా డబ్బులు వచ్చాయి, ఇంక వేరే ఉద్యోగాలు అక్కర్లేదు, ఇంకా ఏదో ఎన్నికలు వస్తూనే ఉంటాయి ఎప్పుడూను. అలాగా ఇలాగ సంపాదించేది నిరుద్యోగ భృతి 3000 తీసుకునేది, అందులో 50 ఖర్చు పెట్టేది, 50 దాచుకునేది, 1500 నిల్వ, సుఖంగా ఉంది, హైగా కూర్చోవచ్చు. వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడకి ఎలాగో వితంతు పింఛన్ ఇచ్చేస్తారు, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ ఇచ్చేస్తారు, పంటలన్నీ రుణమాఫీలే, ఎలాగో ఏం గొడవ లేదు, ఇంక సంపాదించే పనే ఉంది, మొత్తం బతుక ప్రపంచం తయారైపోతుంది. సదాశివాయ నమః మనం పూర్తి చేసుకున్నాం. అంచేతన ఈశ్వరుడికి పాపం నిరుద్యోగ భృతి కూడా లేకపోవడం, భిక్షాటం చేసుకోవాలి ఎందుకు వచ్చింది ఈ భిక్షాటంకి, మళ్ళీ ఆవిడ వేరే నేను వేరే ఉంటే ఇద్దరికి భిక్షాటం చేసుకోవాలి, పెడతారో పెట్టరో అని నువ్వు కూడా నాలో కలిసిపో గొడవ లేదన్నాడు. సరే నిన్ను చేసుకున్నప్పుడే అర్థమైంది నాకు విషయం అర్థమైంది కలిసిపోయింది అని కవిగారు సరదాకి బజ్జి చెప్పాడు. ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టమంచు సింహాశ్వను పార్వతీ శతిని అర్ధశరీరమునందు దాల్పవే. సింహాన్ని గుర్రంగా చేసుకుని వాహనంగా చేసుకుని పార్వతీదేవిని కూడా నీలో కలిపేసుకున్నావయ్యా, నీ లౌక్యం నాకు తెలియదు అన్నాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై అసలు అమ్మవారిని నాలో కలుపుకున్నాననే విషయాన్ని ఇంత చమత్కారంగా చెప్పినవాడు, ప్రపంచం మొత్తం మీద నువ్వు ఒక్కడవే ఉన్నవరా, నీకు అష్టైశ్వర్యాలు అనుగ్రహిస్తున్నాడు పో, నాకు మాత్రం మారేడుకాయ బూడిదే మిగిలింది, నీకు అన్నీ ఇస్తున్నాడు బొమ్మలడే. అది ఈశ్వరానుగ్రహం అంతే, చమత్కారంతో చెప్పినా చాలు, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. సరే జీవుడు హృదయం ఆనందంగా ఉంటే అందులో దేవుడు ఉంటాడని ఖచ్చితంగా, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడు. మన హృదయం ఆనందంగా ఉండాలంటే హాస్యరసపూర్వకమైన పద్యాలు చదవాలి, హాస్యరస స్ఫోరకంగా మాట్లాడాలి, చమత్కారం మన జీవితంలో భాగం కావాలి. ఎంతసేపు విశ్వామిత్రుడు మూతి దుర్వాసుడు మొహం పెట్టు కూర్చోవడం కాదు, గాంభీర్యం ఉండవలసిందే కానీ మరీ అంత గొప్ప లక్షణం ఏం కాదు. అది అవసరమైన చోట సరదాగా అలా కరిగిపోవాలి. ఆ హాస్యం అంత గొప్పది, అది రసం, 9 రసాల్లో అదో రసం. అది ఏం తర్వాత చేర్చిన రసం కాదు, వివాదాస్పదమైన రసం కాదు, శాంతం రసమా కాదా, భక్తి రసమా కాదా, వాత్సల్యం రసమా కాదా, ఈ చర్చలు చాలా ఉన్నాయి కానీ అష్టరసాల వరకు ఏ చర్చ లేదు. శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక బీభత్స రౌద్ర రసాలు ఈ 8 వరకు ఏ తగాదా లేదు. తర్వాత శాంతాన్ని చేర్చారు, ఒప్పుకున్నారు, మొత్తం మీద రసమైంది. ఇక తర్వాత భక్తి అన్నారు, వాత్సల్యం అన్నారు, కుదరదు బొమ్మని చెప్పారు. భక్తి భావమే తప్ప రసం కాదు, వాత్సల్యము అంతే. ఇలా అయితే చాలా స్వీకరించాలి, కుదే పని కాదు. కానీ ఆ చమత్కారం అంత గొప్పదండి, మనకి నిలబడదు. అందుకే సదాశివాయ నమః, సదాశివునితో అభిన్నత పొందింది. కాబట్టి ఏం చేస్తుంది 273వ నామం, అనుగ్రహద యై నమః, అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అనుగ్రహం దదాతీతి అనుగ్రహద, అనుగ్రహద ఏ నమక, మళ్ళీ సృష్టిని పునరనుగ్రహం చేస్తావమ్మా నీకు నమస్కారం. ఎలాగా నిరవశేష లయమైపోయాక పరమాణు రూపంలో మళ్ళీ అనుగ్రహం చేస్తుంది, తద్దదాతి. అందువల్ల మరి పూర్తిగా నిరవశేషంగా లోపలికి వెళ్ళిపోయింది, ఒకటే పదార్థం మిగిలింది, ఒకటే పదార్థం మిగిలినంత మాత్రాన్ని మళ్ళీ దాంట్లోంచి రెండోది పుట్టదని ఏం లేదు. చెరువు ఒకప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది వర్షకాలంలో, శరత్కాలంలో నీరు చాలా తేటగా ఉంటుంది, హేమంత ఋతు వచ్చేసరికి మొత్తం మంచు కమ్మేసినట్టుగా అసలు చెరువు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. అర్ధరాత్రి వేళ చూస్తే చాలా ప్రశాంతంగా చేపలు కూడా కదలకుండా నిద్రపోతున్న స్థితిలో ఉంటుంది. అంత మాత్రం చేత దాంట్లో మళ్ళీ తరంగాలు లేవు అని ఏమైనా ఉందా అంచేది, మళ్ళీ సృష్టి అందుకే ఏర్పడుతుంది. మొత్తం అంతా నిర్వశేషంగా లయమైపోయినా సరే మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఆ పరమాణు రూపంలో మళ్ళీ అనుగ్రహం దదాతి ఇస్తుంది కాబట్టి అనుగ్రహదాయై నమః అన్నారు. అందుకే ఇందులో బహిరున్మేషాన్ని ఈశ్వరుడు అన్నారు, అంతరున్మేషాన్ని సదాశివుడు అన్నారు. ఆ సదాశివ శక్తి అనుగ్రహం అంతరున్మేషం లోపల నుంచి లోపల లోపలే వ్యక్తం అవుతున్నప్పుడు అది సదాశివ రూపంలో ఉంటుంది, సదాశివుడు అంటారు దాని పేరు. అది బహిరంగంగా విశ్వం రూపంలో వ్యక్తం అవుతున్నప్పుడు ఈశ్వరుడు అవుతుంది. ఒక ఈశ్వర విభూతి ఉంటే తప్ప అష్టైశ్వర్య విభూతి ఈ సృష్టి చేయడం సాధ్యం కాదు. ఆ అష్టమూర్తులు అందుకే శివుడికి ఉంటాయి, పంచభూతాలు, సూర్యచంద్రుడు, జీవుడు, యజమానుడు అంటారు ఆయన. మంచిది, ఇది బహిరున్మేషం ఈశ్వరుడు, అంతరున్మేషం సదాశివుడు. అందుకే అనుగ్రహం అనే మాటకి మనం ఇక్కడ అర్థం తెలుసుకుంటే పురుష ప్రయత్నం అనుగ్రహానికి మనం తరచు చేసుకునే వాదనలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అనుసృత్య గ్రహణం అనుగ్రహం, అది మనలోనే ఉంది, మనమే గ్రహించాలి, బయట నుంచి వచ్చేది ఏం కాదు. అది ఏ కొండ మీద లేదు, ఏ విభూతిలో లేదు, ఏ నదిలో లేదు, మనలోంచే వస్తుంది అది. మంచిది, మనలోకే మనం వెళ్ళాలి, అనుగ్రహం కలగాలని. మన నుంచి ఎలా వస్తుంది? మనం ఏ దైవం రూపంలో విశ్వసిస్తే, ఏ దైవం రూపంలో పిలిస్తే, ఏ దైవం రూపంలో ఆరాధిస్తే అలా వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ వైకుంఠం నుంచి, కైలాసం నుంచి రాలేదు, ఇందులోంచి వచ్చింది. యోగ వాసిష్టం సహా రమణ మహర్షి చెప్పిన విషయాలు సహా ఏది చదివినా అర్థమైపోతుంది ఈ విషయం, నీలోంచి వస్తుంది అది. అప్పుడు మనకేమైపోతే ఒక న్యూనతాభావం, మన నుంచి రావడం ఏంటి అనవసరంగా చెప్తున్నారు. మన నుంచి ఎందుకు వస్తుంది? ఎక్కడో ఉంటాడు దేవుడు, ఆయన వస్తాడు. ఎక్కడ ఉంటాడు? అంతటా ఉన్నాడని మనమే చెబుతున్నాం, మళ్ళీ ఎక్కడ ఉంటాడు అంటున్నాం విచిత్రంగా. అంతటా ఉన్నాడని చెబుతున్నావా లేదా? అంతటా ఉన్నప్పుడు ఇందులో ఉన్నాడా? ఈ అసలు దేవుడు ఉన్నాడా లేదా అని చర్చించేవాడెవడు? వాడు దేవుడు, వాడెవడో వాడికి తెలియట్లా. అంటే దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలం. నువ్వు ఉన్నావా లేదా అని అడగండి, అది చెప్పమానండి. అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. తాను లేనని ఎవడో ఉండగదా. తాను అనే భావంలో ఆయన భ్రమలో ఉన్నాడు. మనం మాత్రం లేమేమిటి? తెలిసి ఒకటే, తెలియక ఒకటే. దినమరాజు వారి పుస్తకమే. ఆయనవు పని తెలియదనే అనుకుందాం ఉండవు నాస్తికుడికి. ఆయన శరీరమే నేను అనుకుంటున్నాడు. జీవశక్తి కూడా శరీరంలోనే పుట్టింది అనుకుంటున్నాడు. మనం తెలుసును కదండి, మనం నమ్ముతున్నాం కదండి. మనం అంతటా దేవుడు ఉన్నాడా నమ్ముతున్నామా? మనం దేహాత్మభావన మనం వదిలామా? ఆయన పైకి నేనే దేహం, దేహం అంటే దేహమే నేనండి, నేనంటే దేహమేనండి, ఆత్మ లేదా నేను ఒప్పుకోను అన్నాడు. మనం ఆత్మను ఒప్పుకుంటున్నాము, పరమాత్మను ఒప్పుకుంటున్నావు, ఆ పరమాన్నాన్ని కూడా ఒప్పుకుంటున్నాం. మరి దేహం నేను అనుకోవడం మానేశామా? మరి ఆయన తెలియక ఆయన ఒకటే, తెలిసి మనము ఒకటే. అంటే వారెవరినో మార్చడం, వారెవరికో సమాధానం చెప్పడం, ఇది మనకి పెద్ద విషయం కాదు. అది అది మన సమస్య కాదు. అది ఆయన ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మకు తెలుసుకుంటాడు మనకు అనవసరం. లేకపోతే పోతాడు ఎవడికట? మనం ఏ నమ్మకంతో ఉన్నాం? దాని ఆ నమ్మకం సరైనదేనా? నమ్మకం ప్రకారం పట్టుకుని వేలాడకూడదు ఎప్పుడు కూడా. శాస్త్రీయమా కాదా, వైజ్ఞానికమా కాదా, తార్కికమా కాదా తెలుసుకోవాలి. లేకపోతే ఇన్ని శాస్త్రాలు ఎందుకండి? కేవలం విశ్వాసం మీద దేవుడు ఆధారపడి ఉంటే ఇన్ని శాస్త్రాలు అవసరమా అండి? 4 వేదాలు, 6 శాస్త్రాలు, ఇన్ని పురాణాలు ఎందుకు ఇవ్వని? ఆ విశ్వాసాన్ని తార్కికంగా రుజువు చేయడానికే చేసిన ప్రయత్నం కదా ఇది. అందుకని అనుగ్రహదాన కానీ అనుగ్రహం ఎక్కడ? అనుసృత్య గ్రహణం, అదే దైవానుగ్రహం. అంచేత మనం లోపలికి దృష్టి పెట్టి ఆ మనస్సుని మూలం ఎక్కడుందో అక్కడికి దృష్టి పెడితే ఆ అనుగ్రహం ప్రసరిస్తుంది. గుండెలు మండిపోవగ అకుంఠిత దీక్ష తపస్సు చేయగ, గుండెలు మండిపోవగ అకుంఠిత దీక్ష తపస్సు చేయగ, కొండల నుండి సాగి పెనుకోనలు దాటి, కొండల నుండి సాగి పలుకోనలు దాటి, పొలాలు దాటి పేరెండల మృగ్గువానిపై నెత్తిన వర్షపు జల్లు ఓలే. సాగర ఘోష చివరి అధ్యాయాల్లో ఉంటుంది ఈ మాట. గుండెలు మండిపోవగ అకుంఠిత దీక్ష తపంబు చేయగా, కొండల నుండి సాగి పలుకోనలు దాటి, పొలాలు దాటి పేరెండల మృగ్గువానిపై నెత్తిన వర్షపు జల్లుబోలే, బ్రహ్మాండములేలువాని దయ అంత హఠాత్తుగా వచ్చి వాలిడిన్, బ్రహ్మాండములేలువాని దయ అంత హఠాత్తుగా వచ్చి వ్రాలిడిన్, వ్రాలిన వారే యోగులు. గుండెలు మండిపోయేలా తపస్సు చేయాలండి, ఇది సామాన్యమైన విషయం కాదు. ఊరికే వ్యాపకాలు, వ్యాపకాయలు పెంచుకుంటూ పోతే కుదరదు ఎక్కడ. 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఈ బరువు ఎలా వదిలించుకోవాలి, ఈ బంధాలు ఎలా తగ్గించుకోవాలని ఆలోచించుకోవాలి. 60 ఏళ్ల ఖచ్చితంగా కత్తెట్టు కోసినట్టు తీసి పారేయవలసిందే. నాకు సంబంధం లేదని ఏదైనా కానీ, ఏమైనా కానీ 60 కాదు 70 కూడా ఆ పని చేయలేకపోతున్నావు అంటే దోషం మనదా, హిందూ ధర్మానిదా? అది ఎవరికి వారే మందు వేసుకోవాలి. మంచిది, అనుగ్రహం మనలోంచే వస్తుంది. అది నిజంగా కొండలు దాటి, పొలాలు దాటి, కోనలు దాటి, ఎండలో మగ్గివాడు కాస్త జల్లు పడితే బాగుంటుంది అనుకుంటే వాడిని మొత్తం వర్షంలో తడిసి ముద్ద చేసేస్తుంది. అలా వస్తుంది దైవానుగ్రహం. అలా వచ్చిన వాళ్ళనే యోగులు అన్నారు. అలా మనం అలా పొందాలంటే అంత కృషి చేయాలి, అలా ఉండాలి. ముందు తపన ఉండాలి అసలు చెయ్యాలని. అంచేది అనుగ్రహదాయై నమః. ఇప్పుడు 274 పంచకృత్య పరాయణాయై నమః. 274 పంచకృత్య పరాయణాయై నమః. పంచకృత్య పరాయణ, 5 రకాల ముఖ్యమైన పనులు చేయడంలో పరాయణమైపోయాను, తత్పరురాలు అయిపోన్నామమ్మా, నీకు నమస్కారం. ఈ పంచకృత్యాలు ఏమిటో ఇదివరకు చెప్పుకున్నాం మనం. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము. జీవుడు పరంగా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయావస్థ, తురియాతీత అవస్థ. జీవుడికి 5, దేవుడికి 5 అవస్థలు. అవస్థలే ఎవరికి తప్ప, చిన్నవాళ్ళకి చిన్న అవస్థలు ఉంటాయి, పెద్దవాళ్ళకి పెద్ద అవస్థలు ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి. మనకేవో కర్మఫలాలు ఉంటాయి, దేవుడికి కూడా ఉంటాయంటే అవతారాళత్రం కర్మఫలం కాకపోతే ఏమిటన్నాడు రమణ మహర్షి గారు. అవతారాళత్రం కర్మఫలం కాకపోతే ఏమిటి, సమిష్టి కర్మఫలం అంటారు దాన్ని అమాయకుడా అన్నాడు. దాన్ని సమిష్టి కర్మఫలం, ఆ విరాట్ స్వరూపం నేను అనుకుంటున్నాడు కూడా ఆయనకి తప్పదు. లేదా భార్య వియోగం ఏమిటి, అడవడం ఏమిటి, కృష్ణావతారంలో మాత్రం ఏం సుఖపడ్డాడండి స్వామి, ఎప్పుడు బాధలే సరిపోయి, ఏదో ఆయనంటే బాధపడలేదంతే మహాయోగి అంతే, అలాగే ఉండాలి. బాధపడలేదు కానీ బాధలు లేవా, మాతాపితృ వియోగం ఎక్కడో పెరగడం, ఆ తర్వాత బాల్యం నుంచి మొత్తం ప్రయోగాలే 30 మందిని పంపించాడు ఆ దుర్మార్గుడు చంపేయమని, బాల్యం చిన్నపిల్లాడి మీద. మరి తాను దేవుణ్ణనే భావంతో ఉండబట్టి తట్టుకున్నాడు, కానీ తాను మామూలు పసిపాలు ఉండే తట్టుకునేవాడా? తర్వాత పేగా 8 మంది భార్యలు అయ్యి, వీళ్ళలో ఒకళ్ళు కోపాలు కాలుతో తినేవాళ్ళు, ఒకళ్ళు వీళ్ళతో పొడిచేవాళ్ళు, ఒకళ్ళు నానాయాతనండి ఇది. పోనీ తవరు సంతానం కలిగే కేమన్నా ఉందండి, అనిరుద్ధి పెళ్లికి యుద్ధమే, ప్రజ్యుమ్నుడి పెళ్లికి గొడవే, అన్నిటికీ గొడవే, రుక్మిణీ కళ్యాణం పెద్ద గొడవ, సత్యభామ కళ్యాణం అంతకంటే గొడవ, తర్వాత వాళ్ళ నాన్న చంపేశారంటూ అదో గొడవ. ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగింది కనుక ఆయనకి 8 పెళ్ళిళ్ళు పేరు కానీ, ఓ పెద్ద 7 ఎద్దులను పట్టుకుని ఉంచితే తప్ప నీలాదేవి పెళ్లి చేసుకోలేదు, అదో గొడవ. పోనీ ఇంత చేసి సంతానానికి అన్నాక ఏమైనా సుఖపడ్డాడు, ఆ స్థితి వచ్చేసరికి అప్పుడే భారత యుద్ధం రానే వచ్చింది, సచ్చేసావు అయింది, 18 రోజులు పాండవులను బతిమాలుకోలేక గెలిచేది వాళ్ళును బతిమాలేదీనాను. ఇంత చేశాక సుఖం ఉందంటే కళ్ళ ముందు 80 కుమారుల్లో 70 మంది ఎగిరిపోయారు, తందనాలు ఆడి కొట్టుకుని మొత్తం గడ్డి పరకలతో కొట్టుకుని ఎగిరిపోయారు. ఎక్కడండి శ్రీకృష్ణుడు సుఖపడింది? చిట్టచివరికి వెళ్ళి బలరాముడిని చూసి తనంత తాను దేహత్యాగం చేద్దామని సిద్ధపడి హాయిగా బొట్టనవేల మీద బాణం వేరైన వాడుకు సూచన ఇచ్చినట్టు ఇచ్చేసి పడుకుంటే ఆ శరీరానికి 5-6 రోజుల పాటు దిక్కు లేకుండా పోయిందమ్మా. శ్రీకృష్ణుడి జీవితంలో వాస్తవంగా పరిశీలిస్తే ఒక్కటి కూడా శుభం అనేది లేదండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సందర్భంలో కూడా ఆ మహానుభావుడు కన్నీళ్లు పెట్టలేదండి. అది శ్రీకృష్ణుడు, మనం గ్రహించవలసింది అది పరమాత్మ నుంచి. ఏదో అనేదో లీలామానుషం లీలామానుషం వైభవం అండం కాదు, వైభవం మనకు కనిపిస్తుంది, ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండవాళ్ళ. ఒక్కో గృహస్థు కూడా అంతేనండి, ఒక్కో ఇల్లాలు ముఖ్యంగా చాలా బాధలు పడుతుందండి, భర్తతోటి పిల్లలతోటి చచ్చిపోతూ ఉంటుందండి ఆవిడ, కానీ బయక మాత్రం ఎప్పుడు ఆఫీసుకు మాత్రమే బ్యాగ్ వేసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతుందండి అనుకుంటూ ఉంటారు పక్క వాళ్ళు, పాపం ఖాళీగా ఉన్నవాళ్ళు, ఆవిడకేమిటి బ్యాగ్ వేసుకు వెళ్ళిపోతుంది, నెలకో 30-50 వేలు సంపాదిస్తుంది, ఎన్ని గుండెల్లో ఆవిడకి ఎన్ని అగ్నులు ఉన్నాయో మీకు ఏం తెలుసమ్మా, ఇటువంటి వెరివ్యాఖ్యానాలు ఎప్పుడు చేయకూడదు. ఉద్యోగాలు చేసేవాళ్ళ గురించి ఊళ్ళో ఇంట్లో ఉన్నవారు కానీ, ఇంట్లో ఉన్నవారి గురించి ఉద్యోగాలు చేసేవారు కానీ అసలు ఆడా మొగ తేడా కాదు, ఎవరు ఇంకొకరి పరిస్థితి గురించి మనం తేలిగ్గా వ్యాఖ్యానాలు చేయకూడదు. ఆవిడకేమిటి ఆయనకేమిటి అంటాం, ఎవరి కష్టాలు వారుకున్నాయి, వాళ్ళలో ఉండే గొప్ప యోగిత్వం యోగినీత్వం ఏమిటి అంటే కనపడనివ్వరు. అవి నవ్వుతూ వెళ్ళిపోతారు, ఏమో తేలిగ్గా తీసుకున్నారో గంభీరంగా తీసుకున్నారో, ఎప్పుడు ఆ ఇల్లాలకి ఆ పెద్ద మనిషి గుండెపోటు వస్తుందో ఎవరు చెప్పగలరండి. అలా ఎందుకు ఆలోచించద్దు, ఏదో సుఖపడుతున్నారని అనుకోవడం, ఓ కుళ్ళిపోవడం ఎక్కడ. ఈ వ్యాఖ్యానాలు చేయకుండా ఉండాలంటే నిజంగా శ్రీకృష్ణుని యొక్క వ్యక్తిగత జీవిత చరిత్ర భాగవతం లోతుగా, అందులో సంస్కృత భాగవతం చదవండి, దయచేసి నేను ఎందుకు చెబుతున్నానో మీకే అర్థమవుతుంది. సంస్కృత భాగవతం రామకృష్ణ మఠం వారు వేశారు, తత్వవిధానంద సరస్వతి వ్యాఖ్యానంతో వేశారు, అది చదవండి ఓపిగ్గా, ఏం పర్వాలేదు. 14,093 శ్లోకాలు ఉన్నాయి ఈ ఏడాది, కాకపోతే వచ్చే ఏడాది అవుతుంది, రోజుకు 1 గంట పెట్టుకుంటే అప్పుడు అసలైనటువంటి చరిత్ర ఏమిటో తెలుస్తుంది మనకి. ఎన్ని ఎంత క్షోభపడ్డాడు పరమాత్మ. అంచేత పంచకృత్య పరాయణ అంటే అంత తేలికైన విషయమేం కాదు అది. వాటన్నింటిలోనూ కూడా ఆయన కర్మఫలాలు ఆయన అనుభవించాడు ఈశ్వరుడుగా, ఈశ్వరుడే మళ్ళీ బ్రహ్మ విష్ణువు శివుడు అయ్యారు, సృష్టికర్త్రి గోప్త్రి అలాగే సంహారిణి. కానీ పంచమూర్తుల్లో మనకు కనపడుతున్నప్పటికీ తచ్చక్తి అమ్మవారే, దాన్నే శంకరాచార్య సౌందర్య లేఖలో చాలా అందంగా చెప్పారు, జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కర్వన్నేతత్సర్వం స్వమపివ పురీశ స్థిరయతి సదాపూర్వసర్వం తదిదమనుగృహాతి చ శివః తవ ఆజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. జగత్సూతే ధాత, బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడమ్మా, హరిరవతి హరిహి అవతి విష్ణువు కాపాడుతున్నాడమ్మా సంరక్షిస్తున్నాడమ్మా, రుద్రక్షపయతే రుద్రుడు దీన్ని సంహారం చేస్తున్నాడమ్మా, ముడివేసేస్తున్నాడమ్మా లీనం చేసేస్తున్నాడమ్మా, తిరస్కర్వన్నేత ఇదంతా మొత్తం తిరోధానం చేస్తున్నాడు ఎవరమ్మా, స్వమపి వపుః ఈశక తిరయతి. ఇది మొత్తాన్ని మొత్తం తిరస్కరణి అంటే తెర అని కూడా అర్థం ఉంది సంస్కృతంలో, ఆ తెర వెనకాల గెంటేసినట్టుగా గెంటేస్తున్నాడమ్మా, ఈశక ఈశ్వరుడు తిరయతి మొత్తం తిరోధానం చేస్తున్నాడు. స్వమపి వపుః ఆశ్చర్యం అది, అంత జాగ్రత్తగా రాస్తారు ఆయన శ్లోకాన్ని. స్వం వపుః అపి తన శరీరంతో సహా, అంటే దీపం కాలిపోతూ తనను తాను కూడా అంటించుకుంటుందిగా, తాను కరిగిపోతుందిగా. దీపం అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. ఈశ్వరుడు సృష్టిని సంహారం చేస్తూ తాను కూడా అందులో కరిగిపోతున్నాడు. ఎందుకంటే అంతిమ ప్రళయం అది. మామూలు ఏదో యుగాంత ప్రళయం కాదు, మహాప్రళయం కాదు, అంతిమ ప్రళయం. మహాసంహారం అంటారు దాన్ని. మామూలు సంహారం వేరు, మహాసంహారం వేరు. మామూలు అవధానం వేరు, మహాసహస్ర అవధానం వేరు అన్నట్టే. ఆ మహాచర్చగానే ఒక కొత్త పేరు వచ్చేస్తుంది, కొత్త వైభవం వస్తుంది. అందుకని తిరస్కురమన్ నేత స్వమపి వపుహు, అది చాలా గొప్ప మాట. అక్కడ తత్వం అంతా అక్కడ ఉంటుంది. తన శరీరాన్ని కూడా తిరయతి, తిరోధనం చేసేసుకుంటాడు. అంటే ఇక్కడ ఏదో కూర్చుని అందరినీ ఆజ్ఞాపించేవాడు ఒక చోట కూర్చుని ఏదో కాంట్రాక్ట్ పనిలో, కాళేశ్వరం పనిలో, పోలవరం పనిలో చేస్తున్నాడు అనుకోండి, గట్టు మీద కూర్చుని కూలాడు ఏదైనా చేయండి చేయండి చేయండి, లేవండి అనకు లేవండి అనకు ఈయన లేవడా, ఈయన లేస్తాడు, లేద్దాం అందరం కలిసి, ముగింపు సెలవు.